మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కరుణ కలిగిన రాజా, ఈ ఉదయకాలం ప్రత్యేకమైన నీ కృపతో మమ్మల్ని నింపు. ప్రభా, నీ వాక్యం అనే అర్థములో మా జీవితాలను చూసుకున్నట్టు కృపనివ్వండి. మమ్మల్ని మేము మీ సన్నిధిలో మేము దిద్దుబాటు చేసుకుని నెహెమ్యా వలె ప్రాకారాలను కట్టగలిగే వారిగా మమ్మల్ని చేయండి. దానియేలు వలె సింహాల నోళ్లను మూయగలిగే వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. సత్యములో మమ్మల్ని స్థిరపరచండి. బండ మీద మీరు మమ్మల్ని కట్టండి. మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. కృప సమృద్ధిగా మాకు దయచేయండి. మిమ్మల్ని సేవించడం తప్ప వేరే ఆశలు మాకు ఉండనివ్వద్దు. మీ మధ్య సిలువ వేయబడిన యేసు తప్ప నాకు ఏది తెలియదని పౌలు చెప్పాడు కదా, నాకు మాకు ఆ కృప దయచేయండి. దేవా, లోకమును సిలువ వేయటం మాకు నేర్పండి. శరీర సంబంధమైన ఇచ్చలన్నింటినీ సమూలంగా నాశనం చేయండి. ఆత్మ సంబంధమైన తీవ్రత మీరు మాకు కలుగు చేయండి. యేసునామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రిల్లరా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 42:36 చదువుకుందాం.
అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకుని పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.
దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రిల్లరా. యాకోబు తన కుమారులతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చదువుకున్నాం. మీరు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? తన కుమారులు ఐగుప్తుకెళ్ళి ధాన్యం తీసుకొచ్చారు. అయితే ధాన్యంతో పాటు వాళ్ళు తీసుకెళ్లిన రూకలు కూడా తెచ్చారు. సహజంగా రూకలిచ్చి ధాన్యం తెచ్చుకోవాలని వాళ్ళు వెళ్ళారు. అయితే ఇప్పుడు వారి గోనెల్లో ధాన్యంతో పాటు రూకలు కూడా వచ్చేసినాయి. ఇది ఎలాగ జరిగిందో వారికి తెలియదు. నా ప్రియమైన స్నేహితులారా, మరలా తిరిగి ధాన్యం కొరకు ఐగుప్తుకు వెళ్ళాలి. మొదట తీసుకుని వచ్చిన ధాన్యం అయిపోయింది. ఇప్పుడు యోసేపు వాళ్ళ సహోదరులను గుర్తుపట్టాడు. యాకోబుకి 12 కుమారులు. యోసేపుని వాళ్ళ సహోదరులు గోతిలో వేశారు, తర్వాత తీసి అమ్ముకున్నారు. తండ్రికి దుష్టమృగాలు యోసేపుని తినేసినాయని చెప్పేశారు. దేవుని చిత్తంలో ఉన్న యోసేపుని ప్రేమించే హృదయం యాకోబు కుమారులకు లేదు. జాగ్రత్త, నువ్వు దేవుని చిత్తములో ఉన్న వారిని ప్రేమించగలుగుతున్నావో లేదో చూసుకో. నా ప్రియమైన స్నేహితులారా, యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు, కానీ వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు. మీరు నమ్మకమైన వారని తెలియాలి అంటే బెన్యామీన్ని తీసుకొస్తేనే మీరు నమ్మకమైన వారనే విషయం యోసేపు వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు యాకోబుతో చెప్పారు, మీ తమ్ముడిని తీసుకొని రావాల్సిందే అని యోసేపు చెప్పాడనే విషయం. వారికి యోసేపు అనే విషయం తెలియదు, కానీ ఐగుప్తు దేశంలో ప్రభు అని వాళ్ళు సంబోధించడాన్ని మనం చూడొచ్చు. బెన్యామీన్ని తెచ్చేంతవరకు షిమ్యోని బంధించమని సెలవిచ్చాడు యోసేపు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, మీ వద్దకు యోసేపును పంపిస్తే అతను తిరిగి రాలేదు, మీతో పాటు షిమ్యోని పంపిస్తే అతను రాలేదు. ఇప్పుడు నేను బెన్యామీన్ని పంపించను. వృద్ధాప్యంలో నేను ఇలాగ దుఃఖపడలేను. యోసేపు లేడు, షిమ్యోను లేడు, బెన్యామీన్ నేను పంపించడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయని యాకోబు చెప్తా ఉన్నాడు. మీరు ఆలోచించండి, యోసేపు ఉన్నాడు, ఐగుప్తు గవర్నర్గా పనిచేస్తున్నాడు, షిమ్యోను ఆ గవర్నర్ అండర్లో ఉన్నాడు. ఇప్పుడు బెన్యామీన్ మీద యోసేపుకి చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే తన తల్లికి ఇద్దరు బిడ్డల్లో ఒకడు యోసేపు, ఒకతను బెన్యామీను. బెన్యామీన్కి 5 ఎక్కువ పెట్టాలనేది యోసేపు యొక్క ఆలోచన. ఆదికాండం 43:33 ఆ విషయాలు మనం చూడొచ్చు.
జ్యేష్ఠుడు మొదలుకుని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.
దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? యోసేపు ద్వారా ఐగుప్తును నడిపించాలని, కరువు కాలంలో యోసేపు ద్వారా ప్రజలు పోషించబడాలని. అయితే యాకోబుకి దేవుని ప్రణాళికలు తెలియడం లేదు, వాటిని ఆలోచించే హృదయం ఆయనకి లేదు. మీరు గమనించాలి, యాకోబు యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడు. యోసేపుకి 17 సంవత్సరాల వయసులో కలొచ్చింది. తన కుటుంబం, తల్లిదండ్రులు అందరూ యోసేపుకు లోబడతారనేది దాని యొక్క సారాంశం. ఆ కల యాకోబుకు యోసేపు చెప్పాడు. ఆ విషయాలు ఏవి కూడా యాకోబుకు గుర్తులేవు. నేను నీ తల్లి నీకు లోబడతామా? ఆ రోజు యాకోబు యోసేపు మీద కోప్పడ్డాడు. దేవుడు చూపించిన దర్శనం ప్రకారం ఇది జరుగుతూ ఉంది. అయితే యాకోబుకి ఇవన్నీ కూడా ప్రతికూలంగా కనపడతా ఉన్నాయి. నీ జీవితంలో దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశంలు ప్రతికూలంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా? ప్రతి పరిస్థితి కూడా ప్రభువు నీకు అనుకూలంగా చేస్తాడు. ఆయన నిన్ను బాధ పెట్టువాడు కాదు, ఆయన నిన్ను శ్రమకు అప్పగించేవాడు కాదు. నా ప్రిలారా, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబు విన్నాడు. ఆదికాండం 42:1 ప్రకారం
ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు, మీరేలా ఒకని ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను.
యాకోబుకి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తెలుసుకున్నాడు. మీరెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు. మరి ఈ విషయాలు గ్రహించుకున్నాడు యాకోబు. అయితే యోసేపును కాపాడగలడనే విషయం యాకోబు గ్రహించుకోలేకపోయాడు. దర్శన రీతిగా దేవుడు నడిపిస్తున్నాడనే విషయం యాకోబు గ్రహించుకోలేకపోతా ఉన్నాడు. ప్రిలారా, ఈ ఉదయకాలం నేను మీతో చెప్పాలని ప్రేరేపించబడ్డ విషయం ఏంటంటే, దేవుడు ప్రతి దానిని అనుకూలంగా నీ జీవితంలో చేస్తాడు. యోసేపు ఆ విషయాన్ని గ్రహించాడు. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడద్దు. దేవుడే నన్ను ముందుగా ఐగుప్తుకు పంపించాడు. ఈ కరువులో మిమ్మల్ని పోషించడం కొరకు దేవుడు నన్ను పంపించాడు. దేవుడు నన్ను పంపించాడు, మీరు కాదు. తన కుమారుడు దేవుని ప్రణాళికను అనుసరించి నడుస్తున్నాడు. తన గర్భంలో నుంచి వచ్చిన వాడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ప్రభు యొక్క ప్రణాళికలు అర్థం చేసుకొని నడుస్తున్నాడు. అయితే యాకోబుకు అర్థం కావట్లేదు. ప్రిలారా, నీ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటి? పౌలు విషయంలో దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ప్రిలారా, సంఘాలను కట్టాలనుకున్నాడు దేవుడు పౌలు ద్వారా. 3 మిషనరీ ప్రయాణాలు చేయించాలనుకున్నాడు. తాను ఎలాగా బ్రతికాడో అది పౌలు జీవితం ద్వారా ప్రజలకు చూపించాలనుకున్నాడు. మరణాన్ని సవాలు చేసేవాడిగా పౌలును దేవుడు తయారు చేశాడు. ఈ ఉదయకాలం నీ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటి? ఐగుప్తుకు ఆశీర్వాదకరంగా యాకోబు సంతతి ఉండాలి. యోసేపు లేడనుకుంటున్నాడు యాకోబు, షిమ్యోన్ లేడనుకుంటున్నాడు. మీరు గమనించండి, మీ జీవితంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మీ దుఃఖాన్ని నాట్యంగా మార్చాలనేదే దేవుని ఉద్దేశం. మీరు గమనించాలి, అందరూ రోకలిచ్చి ధాన్యం కొనుక్కున్నారండి, కానీ యాకోబు మాత్రం డబ్బులు లేకుండా ధాన్యం తెచ్చుకున్నాడు. 17 సంవత్సరాలు ఉచితంగా పోషించబడ్డాడు యాకోబు బ్రతికిన కాలంలో. యాకోబు చనిపోయిన తర్వాత, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని పోషిస్తానని యోసేపు వారితో చెప్పాడు. ఎవ్వరికీ లేదు కదా ఇటువంటి కృప. అయితే యాకోబుకి ఇవి ప్రతికూలంగా కనపడుతున్నాయి. ఆత్మ సంబంధమైన దృష్టి లేదు. ప్రియులారా, ఈ ఉదయకాలం నీ ప్రభు నీకు ఆత్మ సంబంధమైన దృష్టి ఇచ్చాడా? పౌలు శీలను బాగా కొట్టి ఇంకా ఎన్నడూ దేవునామం ప్రకటించకూడదనేటువంటి విషయాలు వాళ్ళకి వినబడినప్పటికీ, బొండలతో బిగించినప్పటికీ, కీర్తనలతో ప్రార్థనతో ఫిలిప్పీ జైలును నింపేశారు వాళ్ళు. వాళ్ళు ఆత్మనేత్రాలు తెరిచి చూశారు. యూరప్ అంతా సువార్త ద్వారాలు తెరవబడ్డం, దేవుని కార్యాలను వాళ్ళు చూడాలి చూశారు. అందుకే మహాసంతోషంతో వాళ్ళు కీర్తన పాడారు. ప్రపంచానికి ప్రభు ఏం చేయబోతున్నాడో వాళ్ళు చూశారు. యూరప్ నుంచి ఎటువంటి ఉద్యమం వెళ్ళబోతుందో వాళ్ళు చూశారు. ప్రస్తుత పరిస్థితులు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి. గాయాల్లో నుంచి రక్తం కారుతూ ఉంది. జైల్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తారో వాళ్ళకి తెలియదు. వాటన్నిటి మధ్య స్థుతులతో వాళ్ళ హృదయాలు నిండిపోయినాయి. ఈ ఉదయకాలం నీ చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అననుకూలమైన పరిస్థితుల్ని కనబడచ్చు, కానీ వాటిని అనుకూలంగా దేవుడు చేయగలడన్నో చూడగలవా? ఆ దెబ్బల వల్ల బాహ్య ప్రపంచానికి పౌలుకు నష్టం కలిగినట్లు కనబడొచ్చేమో, కానీ అవే ఆత్మ సంబంధమైన భూకంపం తేవడానికి అవి కారణమైనాయి. వాక్యం వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, ఎందుకని యాకోబు ఇలాగా తలచూ ఉన్నాడు? ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడు అలాగనే ఉంటాయి. యాకోబుతో దేవుడు నీ తండ్రి దేశానికి వెళ్ళమని చెప్పాడు. బయలుదేరాడు, తన సేవకులకి చెప్పాడు, మా అన్నయ్య అయిన ఏసావును కలుసుకోండి అని. వాళ్ళు చెప్పారు 400 మందితో నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడని. అయితే యాకోబు తన చంపడానికి వస్తున్నాడు అనుకున్నాడు. అందుకే ఆ రాత్రి ఆల్ నైట్ పేరు పెట్టుకున్నాడు. వాస్తవానికి ఏసావుకి చంపాలన్న ఆలోచన లేదు. యాకోబు ఇచ్చిన కానుక తీసుకునే హృదయం కూడా ఏసావుకి లేదు. ఈ మంద, ఈ పశువులు, ఈ భార్యలు, ఈ స్త్రీలు, ఈ పిల్లలు ఎవరని ఏసావు యాకోబును అడుగుతున్నాడు. విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనిద్దరం కలిసి వెళదామంటున్నాడు ఏసావు. యాకోబుకి కలిసి వెళ్లే మనసు లేదు. ఏసావు ఎక్కడైనా చంపుతాడేమో భయం ఉంది అతనికి. 400 మందితో నన్ను చంపేస్తాడేమో, నేను నా పిల్లలతో చచ్చిపోతానేమో. ఎప్పుడు నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది యాకోబుకి. దేవుడు తనతో చెప్పిన తర్వాత తన మామయ్య లాభానితో చెప్పకుండానే బయలుదేరిపోయాడు. అరే 20 ఏండ్లు నేను ఇక్కడ ఉన్నానే, నేను ఇలాగ చేయకూడదే, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు యాకోబు. ఒకవేళ ఈ లాభాన్తో చెప్తే లాభాన్ని నాపేస్తాడేమో. అరే దేవుడు తీసుకెళ్తాడనే కాన్సెప్ట్లో అతను లేడు. దేవుడు చెప్పాడు కానీ, నేను వెళుతున్నాను కానీ లాభాన్ని నన్ను ఆపేస్తే నేను ఉండిపోవాల్సి వస్తుంది. ఏషావు చంపేస్తాడేమన్న ఆలోచన, దేవుడు నాకన్ని ప్రతికూలంగా చేశాడనే ఆలోచన. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు రామసేస్ అనే మంచి దేశంలో యాకోబుని, యాకోబు సంతతిని దేవుడు పెట్టాడు. 70 మందితో యాకోబు ఐగుప్తుకు వస్తే మోషే కాలంలో 600,000 మందిగా వాళ్ళు ఫలించారు. ఐగుప్తు రాజాని ఫరో భయపడిపోయాడు. వీళ్ళు విస్తారంగా వృద్ధి చెందారు. వీళ్ళు భూతలమంతా నిండిపోయేటట్లున్నారు. శత్రువులు భయపడిపోతున్నారండి. కానీ నీవేమనుకుంటున్నావు? దేవుడు నాకన్నీ ప్రతికూలంగా చేశాడు అనుకుంటున్నావా? నీ అనారోగ్యం ఆరోగ్యంగా చేయగలడు. నీ కష్టం సంతోషంగా మార్చగలడు. నీ దుఃఖం నాట్యంగా మార్చగలడు. దేవుని యొక్క అదృశ్యమైన హస్తాన్ని చూడండి. ఎందుకని యాకోబుకి అన్ని ప్రతికూలంగా కనబడుతున్నాయి? యాకోబుని దేవుడు ప్రేమించాడు, ఏసావుని ద్వేషించాడని వాక్యంలో ఉంది. యాకోబుని ప్రేమించడానికి యాకోబులో మంచి ఏమని ఉందా? నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తానని బైబిల్ చెప్తుంది. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడా? ఎప్పుడైతే నీ జీవితంలో ఒప్పుకోలు చేయవలసిన విషయాలు ఒప్పుకోవో, విడిచిపెట్టవలసిన విషయాలు విడిచిపెట్టవో, నీ జీవితంలో అన్నీ నీకు ప్రతికూలంగానే కనపడతా ఉంటాయి. వాస్తవానికి సౌలుకి దావీదు ఎంతో మేలు చేశాడు. సౌలు ఆయుధాలు మోయేవాడుగా ఉన్నాడు. సౌలు తరపున దావీదు దేవుని పేరట యుద్ధం చేసి గొల్యాతును సంహరించాడు. దావీదుకు యెహోవా తోడైండుట చూచి తన హృదయాన్ని సరిచేసుకోవడం సౌలుకి ఇష్టం లేక సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు? కేవలం సరి చేసుకోవడానికి అతనికి ఇష్టం లేదు. యోనాతానుతో సౌలు అంటాడు, యెష్షయి కుమారుడు బ్రతుకున్నంతకాలం నీకు నీ రాజ్యానికి స్థిరత ఉండదు అంటున్నాడు. మీరు గమనించాలి, నీ జీవితంలో సరి చేసుకొనకపోతే ఏది ఆత్మీయతో ఏది ఆత్మీయత కాదో నువ్వు గుర్తుపట్టలేవు. దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలను గమనించలేవు. నీకన్నీ ప్రతికూలంగా కనపడతాయి. 276 మందితో అపొస్తలుల కార్యం 27 అధ్యాయంలో ఓడలో ప్రయాణం చేస్తున్నాడు పౌలు. బయలుదేరినప్పుడే పౌలు చెప్తా ఉన్నాడు, ఈ ప్రయాణం వల్ల సరుకులకు ఓడకు మన ప్రాణాలకి ప్రమాదం ఉందని. ఆయనను పౌలు చెప్పింది ఓడ నాయకుడు నమ్మలేదు, శతాధిపతి చెప్పిందే నమ్మాడు. అయితే దైవజనుని మాట ప్రకారం జరిగింది. సరుకులన్నీ సముద్రంలో పడబోశారు, ఓడకు కూడా ప్రమాదం సంభవించింది, ఓడ త్రాళ్ళు కోసేశారు. ఆ ఓడ ఎటు వెళుతుందో ఎవరికి తెలియడం లేదు. అనివి బద్దలైపోయింది, ప్రాణములతో బ్రతుకుదామన్న ఆశ బొత్తిగా పోయింది. 14 రోజులు ఆహారం లేకుండా ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ప్రతికూలంగా పౌలు కనబడలేదు. అన్ని క్షేమంగా ఉన్న యాకోబుకు ప్రతికూలంగా కనపడుతున్నాయి. అన్ని పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ప్రాణముల మీద ఆశ బొత్తిగా పోయినా, ఓడ ఎటు పోతుందో తెలియకపోయినా, ఓడ పలకల మీద ఈదుకుంటూ రావలసి వచ్చినా, మళ్ళా సముద్రంలో నుంచి బయటపడతామనే ఆధారాలే కనబడకపోయినా, పౌలెక్కడా భయపడలేదు. దేవుని దగ్గర తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా నేను కాపాడుకుంటున్నానని చెప్పాడు. యేసు రక్తంలో కడగబడ్డాడు, ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాడు, తన మనస్సాక్షి నిర్మలమైనదిగా కాపాడుకున్నాడు. ఇప్పుడు పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయనే మనసు అతనికి లేదు. మీరు యోబు గురించి ఆలోచించండి. పిల్లలందరూ చనిపోయారు, ఆస్తంతా పోయింది, పనివారికి అతను అసహ్యుడుగా మారిపోయాడు, పనివాడిని పిలిస్తే రావడం లేదు, భార్య దేవుని దూషించి మరణం కమ్మంది. సంతోషించడానికి ఒక్క మంచి కారణం యోబు జీవితంలో లేదు. వాటన్నిటి మధ్య చిల్లపెంకులతో శరీరాన్ని గీక్కుంటున్నాడు యోబు. భయంకరమైనటువంటి స్థితి. స్వస్థత దొరకలేదు అతనికి చాలా కాలం. బూడిదలో కూర్చోవలసిన పరిస్థితి. ఆ దేశంలోని ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు, ఇవన్నీ తనకు ప్రతికూలంగా ఉన్నాయని యోబు చెప్పలేదు. ఎందుకని ప్రియులారా, బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది, యోబు నోటి మాటలో కూడా పాపం చేయలేదంట. నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. నోటి మాటలో కూడా తప్పిపోని యోబుకి అన్నీ అనుకూలంగానే కనబడుతున్నాయి. ఏ విధమైన ఆధారం యోబుకు బ్రతకడానికి లేదండి. వాటన్నిటి మధ్య యోబు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. భారతదేశ పరిస్థితులు మీకు ప్రతికూలంగా కనపడుతున్నాయా? సువార్త ప్రకటించలేమేమో అనుకుంటున్నారా? కానీ వీటన్నిటి మధ్య దేవుని సంఘం వర్ధిల్లింది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇల్లు దేవుడు ఒక మందిరంగా చేయగలడు. చర్చిలు కట్టడానికి అనుకూలమైన పరిస్థితులు లేవనుకుంటున్నారా? ప్రతి ఇల్లే ఒక మందిరంగా దేవుడు చేయగలడు. ప్రిల్లరా, ప్రాణాల మీద బ్రతుకుదామనే ఆశ లేనప్పుడు పౌలుకి యెరూషలేములో రోమాలో సాక్ష్యాలు చెప్పడానికి పౌలుకి దేవుడు అవకాశం ఇవ్వలేదా? దేవుణ్ణికి ఆయుష్నిస్తాడు, దేవుణ్ణికి ఆరోగ్యం ఇస్తాడు, దేవుణ్ణికి సువార్త ద్వారాలు తెరుస్తాడు, దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. నువ్వు చూడవలసింది ఒక్కటే, నీ ఎడల దేవునికి ఉన్న మహోన్నతమైన ప్రణాళిక. దేవుడికి నీ ఎడల ఉన్నటువంటి సంకల్పం, వాగ్దానాల నెరవేర్పు, నిర్దోషమైన మనస్సాక్షి నీకుంటే చాలు. అదే పౌలు జీవితంలో పౌలు ముందుకెళ్ళడానికి కారణం. నువ్వు నోటి మాటలో కూడా తప్పిపోవద్దు. నీ ఎడల ఆయనకున్న సంకల్పమంతా నీ ప్రభువు నెరవేర్చగలడు. యాకోబు యొక్క మోసపూరితమైన తనమును బట్టి దేవుడు తన ప్రణాళికను మార్చుకోలేదు కదా. దర్శనాలను మర్చిపోయినా, దేవుని సంకల్పాలను మర్చిపోయినా, దేవుడు తన ఉద్దేశంలో యాకోబు నడిపించాడు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి మోకాలు యేసునామలో వంగిద్దని బైబిల్ చెప్తుంది. ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుందని బైబిల్ చెప్తుంది. ఈ వాగ్దానం ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తారు. నీవు నేను తలవంచి దేవుని చిత్తంలో పనిచేయడమే. సమస్తమును సమకూడి మేలుకరంగా ప్రభు చేయగలరు. లేచి నిలబడగలరా? ఆకాశ వైపు చేతులు ఎత్తగలరా? హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నా పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా కనపడుతున్నాయి. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని బోర్లించు. మౌనంగా ఎవరు ఉండొద్దని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువా, నా కన్నులు తెరు. ఐగుప్తులో ధాన్యమునదని యాకోబుకు తెలుసు, కానీ దేవుడు నాకన్నీ అనుకూలంగా చేస్తాడనే విషయాన్ని మర్చిపోయాడు. ప్రభువా, భూసంబంధమైన విషయాలు నాకు అర్థమవుతున్నాయి, పర సంబంధమైన విషయాలు నాకు గ్రాహ్యం కావడం లేదయ్యా. దయతో నన్ను గుర్తు చేసుకో. మీ శిష్యుడైన పేతురు మీతో ఉన్నాడు, 3.5 ఏండ్లు మీతో నడిచాడు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు అతను గ్రహించుకోలేకపోయాడు. నువ్వు సిలువ మరణం పొందటం ఇష్టం లేక అది దూరమగునుగాక అంటున్నాడయ్యా. దేవా, నేను మేము కూడా అలాగనే ఉన్నాం. నీ సిలువ మరణం సర్వలోకానికి రక్షణ కలిగిద్దయ్యా. అది పేతురు శ్రమగా చూస్తున్నాడు, కానీ ప్రజలను నరకాన్నించి తప్పిస్తుందనే విషయం అతనికి అర్థం కాలేదు. సిలువ ప్రజలను నరకాన్నించి తప్పిస్తుందయ్యా. నీ సిలువ మరణం పాపులకు విమోచనయ్యా. రక్త క్రయధనంగాను మారిపోయావే. ప్రభువా, మేము మీతో ఉన్నాం. ప్రభువా, నీ బోధలు వింటున్నాం. నీ సిలువ మాకు అర్థం కావడం లేదు. నీ ముండ్ల కిరీటం నాకు అర్థం కావడం లేదు. నీ దగ్గర రక్తం అయిపోయి నీరు కారిన స్థితి నాకు అర్థం కావట్లేదు. దయతో మమ్మల్ని గుర్తు చేసుకోండి. ఈ పగటి కాలం మమ్మల్ని ఆశీర్వదించండి. భారతదేశం సువార్త దేశంగా నువ్వు చేయగలవు. అపోస్తులను తయారు చేసే దేశంగా ఈ దేశాన్ని చేయగలవు. తోమా గారి యొక్క రక్తం ఇక్కడ చిందించబడింది. స్టెఫెన్ రక్తం చిందించబడితే పౌలు లేచాడు కదా. భారతదేశంలో పౌలు లెగుస్తారయ్యా. ప్రభువా, పౌలు లెగుస్తారయ్యా. పరిశుద్ధుల రక్తం ఇక్కడ చిందించబడిందయ్యా. దేవా, ప్రయాస వృధా కాదు. ఈ దిన మమ్మల్ని అలాగ చేయండి. ఎండిపోయిన మా జీవితాలను మళ్ళా చిగురింప చేయండి. ఆత్మల కొరకైన భారం తప్ప మాకు ఇంకేమీ వద్దు. సేవలో ప్రతిదీ మీరు మాకు అనుకూలంగా చేస్తారు. మా కనుదృష్టిని మార్చండి. దేవాని పాదాలని శరణంగా చేసుకుని బ్రతకటం మాకు నేర్పండి. మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించు. ఆత్మలో మమ్మల్ని పైకి, మా అవసరాలన్నీ మీరు తీర్చండి. యేసునామములు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్నిన సహవాసం సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.